మరొక అద్భుతమైన జ్యోతిర్లింగం వైద్యనాథేశ్వర జ్యోతిర్లింగం. ఇది కొంచెం జాగ్రత్తగా వినవలసిన కథ. ఇక్కడ చాలా భ్రమలు కూడా ఉన్నాయి ప్రజలకు, ఆ భ్రమలు తొలగించాలి. ఈ వైద్యనాథేశ్వర లింగం, గోకర్ణేశ్వర లింగము రెండూ ఒకే రకంగా కనపడతాయి. కాకపోతే గోకర్ణేశ్వరానికి వైద్యనాథుడికి తేడా ఉంది. గోకర్ణ క్షేత్ర మహిమ కూడా ఇందులో ఉంది. కాకపోతే అది లింగ పురాణంలో కూడా మళ్ళీ వస్తుంది అనుకోండి. వైద్యనాథలింగమేమో జ్యోతిర్లింగం, గోకర్ణలింగమేమో ఆత్మలింగం. రావణాసురుడు రెండింటి కోసం ప్రయత్నించాడు. అది ఇప్పుడు మనం తెలుసుకుందాం. రావణో రాక్షస శ్రేష్ఠో మానీమాన పరాయణగా ఆరరాధహరం భక్త్యా కైలాసే పర్వతోత్తమే. పూర్వం పులస్త్యుడని ఒక ప్రజాపతి ఉన్నాడు. ఈ పులస్త్య ప్రజాపతికి విశ్రవసుడనే కొడుకు పుట్టాడు. ఈ విశ్రవసుడి రెండవ భార్య పేరు కైకసి. పరమసుందరులండి, ఇంకా సౌందర్యాన్ని వర్ణిస్తే మీరు 3 రోజుల పాటు రాత్రి కూడా పలహారం కూడా తినలేరు. ఆ కామరూపిడి కాకపోతే ఆవిడ ఏ రూపం కావాలంటే రూపం ధరిస్తుంది. అంటే రాక్షసులకు అదృష్టం ఏంటంటే రూపం మార్చుకోగలరు. స్వర్పణకు అంతేగా అందంగా మారి వచ్చింది, ఆ తర్వాత అసలు రూపము ధరించింది. అలాగే విశ్రవసుడి యొక్క రెండవ భార్య కైకసి కూడా ఒక 8 తాడి చెట్లు పొడుగంత మాత్రమే ఉండేదిట. ఆవిడ పొట్ట సంపత్నగర్లో మొదలెడితే నల్ల చెరువు చివరిదాకా వెళ్ళేదిట. ఆ నల్ల చెరువు దాకా వెళ్ళిన ఆ పొట్టను చూసిన వాడు తెల్లబోయేవారట. ఆవిడ వాడు కొళ్ళ పొడిచి కడుపులో వేసుకోగలదనమాట. రోజు 5-6 ఏనుగుల్ని పొద్దుటిపూట అవలేలగా పంటి కింద వేసుకుని పటక్ పటక్కన అవలేదు. మీరేమో జీడిపప్పు కూడా తినలేకపోతున్నారు. కాబట్టి చెప్పొచ్చేది ఏంటంటే ఆవిడ అంత భయంకరంగా నల్లగా ఉండేది. కానీ అదృష్టం ఏంటంటే భగవంతుడు ఆవిడకి కామరూపం ధరించే శక్తి ఇచ్చాడు. అందుకే ఆవిడ సుందరి రూపం ధరించింది. ఆ సుందరి యొక్క వల్లో పడ్డాడు విశ్రవసుడు. ఇంటి దగ్గర ఇలబెల లాంటి అందగత్తి ఉంటే ఈవిడ బుట్టలో పడి ఈవిడిని పెళ్లి చేసుకున్నాడు. ఆవిడ వల్ల 3 కొడుకులు 1 కూతురు పుట్టారు. రావణుడు, కుంభకర్ణుడు, విభీషణుడు, శూర్పణఖ. శూర్ప అంటే చాట అనమాట. చాట ఎంత ఉంటుందో అంత నఖ గోరు కలిగింది కనుక శూర్ప నఖ శూర్పణఖ. ఆవిడ గోళ్ళు చాటల్లో ఉండేవన్నమాట. మన గణపతికి శూర్పకర్ణ అని పేరు లేదు, కర్ణములు చాటల్లో ఉంటాయన్నమాట. చెవులు చాటంత చెవులు కనుకే ఆయన శూర్పకర్ణుడు అన్నారు. అలాగే ఈవిడికి గోళ్ళు అంతంత ఉండేవన్నమాట చాటల్లాగా మంచి పదునుగా. అదే తెలుగులో శూర్పణఖ ప్రకృతి వికృతి చొప్పనాతి. చొప్పనాతి అంటే శూర్పణఖ, అంతకంటే అర్థమేం లేదు. ఈ శూర్పణఖ కూడా ఆ కర్ణ పుట్టింది. ఆ కర్ణ ఒకరోజున వీళ్ళంతా కలిసి కైకేసి దగ్గరికి వెళ్ళారు. అమ్మా, నీ పుత్రులుగా మాకేమైనా కర్తవ్యం ఉందా అంటే, నాయనలారా నేను శివభక్తురాల్ని, అనుదినము శివుణ్ణి పూజిస్తూ ఉంటాను. శివుడు జ్యోతిర్లింగములుగా ఇప్పటికే కొన్ని చోట్ల వెలశాడు. ఈశ్వరుణ్ణి తపస్సు చేసి మెప్పించి జ్యోతిర్లింగం పట్టుకొచ్చి లంకానగరంలో ప్రతిష్ఠింపజేస్తే నేను సంతోషిస్తాను, నాకు శివజ్యోతిర్లింగం కావాలి అంది కైకసి. అప్పుడు రావణుడు, మిగతా వాళ్ళు కదా పని నేనే చేస్తానన్నట్ట. కైలాస పర్వతం దగ్గరికి వెళ్ళాడు. శివుణ్ణి అత్యంత భక్తితో ఆరాధించాడు. అయినా శివుడు ప్రత్యక్షం కాలేదు. అప్పుడు ఆయన హిమాలయ పర్వతం దక్షిణ భాగంలో, హిమాలయ పర్వతానికి ఉత్తరం దక్షిణం 2 భాగాలు ఉంటాయి. దక్షిణ భాగంలో గుబురైన చెట్లు ఉంటాయి. ఈసారి మీరు చూడండి, ఒకసారి కేదారం పెడుతున్నారు కదా మీరు ఎవరైనా, వెళ్ళకపోతే నేను వెళ్ళినప్పుడు రండి. గంగానదికి ఉత్తరం వైపేమో కేదారేశ్వరుడు ఉంటాడు, దక్షిణం వైపు పెద్ద కొండ, కొండకి పెద్ద చెట్లు ఉంటాయి. ఆ చెట్లలో కొన్ని చోట్ల ఎలుగుబంట్లు ఉంటాయి, కొండ చెలువలు ఉంటాయి, సింహాలు ఉంటాయి. కానీ ఇటు నుంచి అట్టడం చాలా కష్టం, ఎందుకంటే గంగ దాటి అవతలకి ఎవడెడతాడు. ఆ గంగలో అడుగు పెడితే మనం స్తంభించిపోతాం. మొత్తం మీద అక్కడ కేదారేశ్వరానికి అవతల వైపు హిమాలయంలో దక్షిణ భాగంలో ఉన్న కొండంతా చెట్లే, చాలా గొప్ప చెట్లు అనమాట. అక్కడ కూర్చున్నట్టు వీడు శివుడు ప్రత్యక్షం కాకపోతే, పౌలస్త్యో రావణ శ్రీమాన్ దక్షిణే వృక్షఖండకే. హిమాలయ పర్వతాలలో కేదారానికి దక్షిణం వైపు ఉన్నటువంటి కొండ మీద ఉన్న చెట్ల గుబురుల్లో కూర్చున్నాడు. ఆ గుబురులో కూర్చుని చేత్తో గొయ్యి తీశాడు. అగ్నిహోత్ర, నా మీద ఏమాత్రం భయం భక్తి ఉన్నా ఈ గోతిలో, నేను చేతితో తవ్వి తయారు చేసిన గోతిలో వెలుగుతూ ఉండాలి, ఆరిపోకుండా వెలగాలి. నా తపస్సు పూర్తయ్యేదాకా అగ్ని వెలగాలి, లేదా భవిష్యత్తులో నీ అంతం చూస్తాను అని బెదిరించగానే అగ్నిహోత్రుడు అడిగిపోయి, రావణ నువ్వు చేత్తో పెద్ద గొయ్యి తీసావు ఈ దక్షిణ ప్రాంతంలో కొండలో, ఆ గోతిలో నువ్వు వద్దన్నంత వరకు వెలుగుతానని వెలగడం మొదలెట్టట. ఇంధనం లేకుండా అగ్ని వెలిగాడు. అంటే అగ్నిని కూడా అదుపులో పెట్టినవాడు వాడు సామాన్యుడు కాదు. రావణాసురుడి కాలంలో పంచభూతాలు హడిలిపోయాయి వాడికి. సూర్యుడు గట్టిగా ఎండ వేచడానికి భయపడ్డాడు. వాయుదేవుడు ఎక్కువ గాలి వీచేవాడు కాదు, తక్కువ గాలి వీచేవాడు కాదు. రావణుడు పంచభూతాలని గ్రహాలని అందరినీ అదుపులో పెట్టిన పాపాత్ముడు వాడు. అందుకే వాడు చచ్చిపోయాక అందరూ ఆనందించారట. అగ్నిని ఎలా స్థాపించాడు వాడు? అగ్ని మధ్య దగ్గరికి వెళ్ళి ఏది గొయ్యితవి గోతులు అగ్నిని స్థాపించి అగ్ని మధ్యలో కూర్చున్నాడు. అంటే అగ్నిలో కూర్చున్నాడు, కూర్చుని మొండిగా తపస్సు చేశాడు. అయినా శివుడు ప్రత్యక్షం కాలేదు. అగ్నిలో కూర్చుని మాడిపోతూ తపస్సు చేసినా ప్రత్యక్షం కావా శివ? ఆయన వెంటనే కత్తి తీసుకుని వరసగా 9 సార్లు తన తలకాయలు నరుక్కున్నాడు. ఒక తల నరికేసరికి ఇంకో తల వచ్చేది, ఆఖరిని ఇంకొక తల మిగిలింది. 9 తలలు నరుక్కున్నాడు, 10వ తల మిగిలింది. అప్పటికి శివుడికి జాలి కలిగింది, వెంటనే ప్రత్యక్షమయ్యాట. నాయన ఎంత మొండివాడివి రా నువ్వు, నా కోసం ఈ చలిలో తపస్సు చేసావు, అగ్నిలో దిగావు, ఆఖరికి తలలు కూడా నరుక్కున్నావు. నీ 10 తలలు యథాతథంగా వస్తాయి. నువ్వు తలుచుకుంటే దశశిరస్కుడు అవుతావు లేదా ఏకశిరస్సుతో ఉండగలుగుతావు. ఈ 10 తలలు నీకు మహాశక్తినిస్తాయి. 20 చేతులతో 10 తలలతో నువ్వు చచ్చేదాకా జగత్ ప్రసిద్ధికి ఎక్కుతావు. మెచ్చుకున్నాను నీ మొండితనానికి, ఇంకా మెచ్చుకున్నాను నీ భక్తికి, నీ పరవశత్వానికి. అందుకే చచ్చర ప్రత్యక్షం అయ్యాను, మెచ్చి ఇచ్చుకోవడానికి వచ్చాను వరాలు, పుచ్చుకో ఏం కావాలో అన్నాడు. అప్పుడు రావణుడు ఏమన్నాడు భక్తి శ్రద్ధలతోటి, ప్రసన్నో భవ దేవేశ లంకాంచత్వాం నయామ్యహం సఫలం కురువే కామం త్వామహం శరణం గతః. దేవదేవా నువ్వు ప్రసన్నుడు అయ్యావా, ఇంతకంటే కావలసిందేముంది? జగదీశ్వరుడి అనుగ్రహం కోసం 1,00,000 సంవత్సరాలైనా ఎదురు చూస్తున్న వాళ్ళు ఎంతోమంది ఉన్నారు, వారెవరికీ ప్రత్యక్షం కాని నీవు నా కోసం తొందరగా ప్రత్యక్షం అయ్యావు. ఆనందంతో పరవశుండైపోతున్నాను. నాకు నువ్వు జ్యోతిర్లింగాన్ని ప్రసాదించు, నీ జ్యోతిష్యుని లింగరూపంలోకి మార్చి ప్రసాదించు, దాన్ని పుచ్చుకొని లంకకి పోతాను, లంకలో నీ జ్యోతిర్లింగాన్ని ప్రతిష్ఠించి నిరంతరం పూజిస్తాను, దానివల్ల లంక నాశనం లేకుండా ఉంటుంది, నాకు మరణం ఉండదు అనగా శివుడు సంకటంలో పడిపోయాడు. జ్యోతిర్లింగం నిజంగా వాడికి ఇచ్చాడా, వాడు లంకలో దాన్ని ప్రతిష్ఠించాడా? ఇక రావణునికి మృత్యువు లేదు, వాడితో పాటు వాడు తమ్ముళ్ళుకి కూడా మృత్యు ఉండదు, రాక్షసులు వచ్చి పూజిస్తే వాళ్ళకి మృత్యు ఉండదు. అందుకని ఆయన ఒక క్షణం ఆలోచనలో పడ్డాడు, ఈ దుర్మార్గుడికి జ్యోతిర్లింగం ఇచ్చానా, వీడు కొంప ముంచేస్తాడు, ఇప్పటికే వీడి పాపాలతో పంచభూతాలు అల్లాడిపోతున్నాయి, అగ్నిహోత్రాదులు, శివశివ ఈ దుర్మార్గుడు ఎప్పుడు తెస్తాడు, వీడు మమ్మల్ని అదుపులో పెడుతున్నాడు, మేమంటే భయం భక్తి లేకుండా ఉన్నాడని రోజు నా దగ్గర మొరపెడుతున్నారు, ఈ ఉన్న బలం సరిపోక నేను కూడా వెళ్ళి లంకలో కూర్చుంటే కొంతకాలానికి నేను కూడా లెంక అయిపోవలసి వస్తుంది, వాడికి నేను వాడికి బానిసనైపోవాలి అని భావించి ఒక ఎడపెట్టి ఏదో ఒక వంక వీడికి ఇచ్చి ఆ వంకతో వీడి నగరానికి వెళ్లకుండా వీడిని ఏడిపిద్దాం అనుకున్నట్టు. ఆయన శ్రూయతాం రాక్షస శ్రేష్ఠ వచో మే సారవత్తయా నీయతాం స్వగృహే మేహి సద్భక్త్యా లింగముత్తమం భూమౌ లింగం యదా త్వంచ స్థాపయిష్యసి తత్ర వై స్థాత్స్యత్యత్ర న సందేహో యథేచ్ఛసి తథా కురు. రావణ నీ తపస్సుకి మెచ్చుకున్నాను గనక నీవు అడిగితే లింగం ఇచ్చి తీరాలి, కానీ నా జ్యోతిర్లింగానికి కొన్ని నియమాలున్నాయి, నాలో ఉన్న అపూర్వమైన వెలుతురుని తేజస్సుని లింగంగా మార్చి నీకు ఇస్తున్నాను, ఈ లింగం జాగ్రత్తగా పట్టుకెళ్ళు. ఎక్కడైనా నేల మీద లింగం పెట్టావా ఆ లింగం అక్కడే అతుక్కుపోతుంది, ఇంకా స్థిరంగా అక్కడే ఉంటుంది, ఇక ఆ తర్వాత నువ్వు కాదు కదా నేను కూడా అక్కడి నుంచి కదలలేను, నా శక్తి కూడా అక్కడి నుంచి పనిచేయదు, ఆ లింగం కలియుగ అంతవరకు అక్కడే ఉంటుంది, ఇది నా నియమం, కాబట్టి దారిలో ఎక్కడా ఈ లింగం పెట్టకూడదు, జాగ్రత్త సుమ అనగానే నేను ఎందుకు పెడతానండి నేల మీద, ఆ లింగాన్ని ఇంటికి పట్టుకెళ్ళి లంకలోనే పెడతానన్నాడు. ఇంకొక నియమం, ఈ లింగం పట్టుకెళ్ళిన వాడు ఆకాశయాత్ర చేయకూడదు, నేల మీదే నడిచి వెళ్ళాలి. ఇక్కడి నుంచి నువ్వు కాలి నడకనే లంకకి వెళ్ళాలి. నువ్వేదో మహామహిమ ఉందని ఆకాశంలోకి ఎగరడానికి ప్రయత్నిస్తే ఈ లింగాన్ని పట్టుకుని పైకి ఎగిరిన వెంటనే నువ్వు భంగమైన నేల మీద పడిపోతావు, ఇక నువ్వు లేవు. మూర్ఖుడా, కాలినడకన వెళ్ళు. అంటే అప్పుడు ఆయన దారిలో సముద్రాలు ఉంటాయి కదంటే సముద్రాల మీద నడిచే శక్తి నీకు ఎలాగో ఉంది కనుక అక్కడ కూడా నడిచే వెళ్ళు, ఆకాశంలో ఎగరకుండా నీళ్లలో నడుచుకుంటూ పో అన్నట్టు. అంతవరకు వెసులుబాటు ఇచ్చావు కనుక నీళ్ళైనా నిప్పైనా నడుచుకుంటూ పెడతాను అని ఆ లింగాన్ని చేత్తో పుచ్చుకొని బయలుదేరాడు వాడు. అలా మరి అందుకే అంతకాలం పట్టింది. ఆకాశగమనంలో అయితే వాడు క్షణాలు వెళ్ళిపట్టండి, చాలామందికి అనుమానం కూడా రావాలిగా. వాడు ఆకాశగమనంలో అయితే కైలాస పర్వతం నుంచి బయలుదేరితే హుమ్ అంటే అక్కడికి వెళ్ళగలడు. ఆకాశగమనం నిషేధం అంటే అక్కడ. అందుకే కాలినడకన బయలుదేరి వెళ్ళాడు. కొంతసేపటికి వాడికి తెలియకుండానే మూత్ర విసర్జనకి వెళ్ళవలసిన కర్మ పట్టింది. రావణాసురుడు మలమూత్రాలు అదుపులో పెట్టుకున్నవాడు, కానీ ఇప్పుడు శివ పరీక్ష. చూసారా శివుడు ఎంత పరీక్షిస్తాడో. కాబట్టి చెప్పొచ్చింది ఏంటంటే ఈ జ్యోతిర్లింగం చేతిలోకి రాగానే రావణునికి పట్టుకుందిటి బాధ. ఆసీన్ మూత్రోత్సర్గ కామో మార్గేహి శివమాయ. దారిలో మహారాష్ట్రకి రాగానే అతడికి నిగ్రహించుకోలేనంత బాధ, మూత్ర విసర్జనకి వెళ్ళవలసిన బాధ వచ్చేసింది. ఆపుకోలేకపోయాడన్నాడు ఆయన. తత్ స్తంభితం నశక్త, వ్యాసుడు రాసిన మాట, స్తంభింపలేకపోయాడు. అంటే కాసేపు కూడా అదుపులో పెట్టలేకపోయాడు వాడు, మహాబాధ పడిపోయాడు. అప్పుడు ఆయన అటు చూశాడు ఇటు చూశాడు. ఈయన అదృష్టం, అక్కడ ఒక గోపాలకుడు కనబడ్డాడు, గోవులు కాసుకునేవాడు. వెంటనే గోపాలకుడిని పిలిచేట, ఒరే బాబు ఇలా రానగానే వాడు వచ్చేట. ఎవరు బాబు తమరంటే, నా గురించి నీకు తెలియదా, దశాస్యుండి దశకంఠుణ్ణి రావణాసురుడు అన్నట్ట. అమ్మ బాబు నువ్వు రావణా అని వాడు హడులెత్తి పారిపోయాడు. పారిపోకనైనా నేను రావణాసురుడైనా అందరికీ పాపాత్ముడిని కాను, కొంతమందిని నాకు విరోధులైన వాళ్ళని మెడ విరిచి నెత్తురు గడగడ తాగి అవేవో డ్రింకులు తాగుతారు కదా, ద్రాక్షారసం దానిమ్మ రసం ఈ మధ్యకాలంలో దిక్కుమాల దమసప్పులు అవి తాగినట్టుగా నేను విరోధుల యొక్క తల విరిచి మొండెం పుచ్చుకొని గడగడ వాడి రక్తం తాగుతాను. ఆ తర్వాత మాంసాన్ని కరాకర సాయంకాలం పూట కొంతమంది బజ్జీలు నవ్వినట్లుగా, మిరపకాయ బజ్జీ నవ్వినట్టుగా, మరికొంతమంది పచ్చికూరల పేరుతో క్యారెట్ దుంప కరకరకర నవ్వినట్టుగా నవ్విలు తిని అవతల పారేస్తాను. కానీ నీలాంటి కుర్రాళ్ళ తోలికి రాను, నాకు చిన్న ఉపకారం నువ్వు చేస్తే శాశ్వతంగా నీకు నేను ఉపకారం చేస్తానన్నట్ట. అయితే నువ్వు కూడా కొంచెం మంచివాడివి అనమాట అనగా, కొంచెం కాదు నాయన, చాలా మంచివాణ్ణి, మంచివాణ్ణి కనుకే నీకు లంచం ఇస్తానంటున్నాను. నువ్వు ఇలారా, ఈ నా చేతిలో ఉన్నది జ్యోతిర్లింగం, శివుడిచ్చిన లింగం, ఈ లింగం కాసేపు నువ్వు పట్టుకో, నేను ఈలోపు ఇక్కడే పక్కనే నా లోపల ఉన్న కొన్ని బాధలు తీర్చుకుని కాళ్ళు కడుక్కొస్తాను. ఎందుకంటే మూత్ర విసర్జనకి వెళ్ళాక కాళ్ళు కడుక్కోకుండా ఆ చేతులతో ఇది ఎత్తుకోకూడదు, ముట్టుకోకూడదు లింగాన్ని. అనగా ఏమండి ఈ లింగాన్ని ఎంతసేపు పట్టుకోవాలండి అన్నట్ట. ఏం వెంగలిలో మాట్లాడతామేమిట్రా ఆయన, నేను వెళ్ళి ఆ పక్కకి వెళ్ళి రహస్యంగా కాలకృత్యం తీర్చుకుని పక్కన ఉన్నటువంటి నీళ్లతో కాళ్ళు కడుక్కొని వచ్చేస్తాను, వచ్చి రాగానే ఈ లింగం నేను పట్టుకుపోతాను. ఈ పని చేసినందుకు ఈ భూమండలంలో నీవు కోరుకున్న చోట అగ్రహారం ఇచ్చేస్తాను గోపాలక అన్నట్ట. అప్పుడు ఆ గోవులు కాపరి సరే అని అన్నాడు. వెంటనే రావణాసురుడు తన చేతిలో ఉన్న జ్యోతిర్లింగం వాడి చేతిలో పెట్టాడు. ఆ జ్యోతిర్లింగం పట్టుకోగానే వాడు వణికిపోయి బాబు అన్నట్ట, మొయలేకపోతున్నాను అన్నట్ట, కింద పెట్టేస్తున్నాను అన్నాడు. నాయన కింద పెట్టామంటే కొంప మొలిగిపోతుందిరా బాబు, ఈ లింగం ఎంత బరువుగా ఉన్నా ఓం నమశివాయ అనే పంచాక్షరి మంత్ర జపం చేస్తే మాత్రం అట్టే బరువు ఉండదు. ఏది ఒకసారి నేను చెప్పాను కదా, ఓం నమశివాయ అనమంటే వాడికి నమశివాయ తిరగల నమశివాయ అన్నట్ట. అయినా సరే ఆ లింగం కాస్త బరువు తగ్గిపోయి స్వల్పంగా మారిపోయింది, తేలికైపోయింది. ఓహో నమశివాయ మంత్రానికి ఎంత భయం ఉందన్నమాట అన్నట్ట. అవును ఆయన, నమశివాయ అనకు వెళ్ళలేక చచ్చిపోతున్నాను నేను. నవవ్యాకరణ పండితుణ్ణి, సంస్కృత పండితుణ్ణి, ఎంత నరమాంసం తిన్నా నాకు స్పష్టంగా నాలుగు తిరుగుతుంది. ఓం నమశివాయ అంటే వాడికి ఏమో నోరు తిరగదు, ఓం నమశివాయ అన్నాడు. ఏదో ఒకటి తగలడు మొత్తం మీద నమశివాయ అని ఈ లింగానికి కాసేపు పట్టుకున్నాడు. అంటే దీన్ని బట్టి రావణాసురుడికి భాషాదోషం వస్తే వాడు తట్టుకునేవాడు కాదు, ఇంత పాపాత్ముడైన దిక్కుమాలడు వాడు సంస్కృత పండితుడు కదటండి, ఎటువంటి పాండిత్యం వాడిది. జటాకటాహ సంభ్రమ భ్రమం నిలింపనిచ్చరి విలోల వీచి వల్లరి విరాజమానమూర్ధని ఇంతంత గొప్ప సమాసాలతో శ్లోకాలు రాసినవాడు, పంచచామరం వంటి శ్లోకాలు రాసినవాడు వాడు. అందువల్ల వాడు మొత్తం మీద ఈ గోపాలుడి చేతిలో లింగం పెట్టి పక్కనే ఉన్న గుబురు పొదల్లోకి మూత్ర విసర్జనకు వెళ్ళాడు. అక్కడి నుంచి నీళ్ళు ఎక్కడున్నాయని చూస్తూ పట్టణం నీళ్లు దొరకట్లా, మహారాష్ట్రలో నీళ్ళు అంత తెలియ దొరకవు, అందుకని అటు ఇటు తిరుగుతూ ఉండగా ఈలోపు వీడు, అమ్మో నేను ఇంక లింగం వయ్యలేకపోతున్నాను, ఎక్కడున్నావు రారా బాబు అన్నట్ట, వస్తున్నాను వస్తున్నాను అనే లోపు కింద పెట్టి వెళ్ళిపోయాడు. దాంతో రావణాసురుడు హడిలిపోయాడు, మహాబాధపడిపోయాడు. ఆ జ్యోతిర్లింగం దగ్గరికి వెళ్ళి దాన్ని పెకలించడానికి మహాప్రయత్నం చేశాట, గట్టిగా పట్టుకుని పెకలిస్తూ ఉంటే భూమి మొత్తం కదిలిపోతుంది, పర్వతాలు పగిలిపోతున్నాయి, కానీ లింగం కదలడంలా. అప్పుడు వాడు ఏడ్చి పరమేశ్వరుని ప్రార్థిస్తే, పరమేశ్వరుడు నాయన, భూమి ఆకర్షణ శక్తి వల్ల ఈ లింగం ఇక్కడ ఇరుక్కుపోయింది, నీ జీవితంలోకి ఈ జ్యోతిర్లింగాన్ని పెకలించలేవు, ఈ జ్యోతిర్లింగం ఇక్కడేమో కొన, తుదేమో బీహార్లో ఇప్పుడు జార్ఖండ్ అంటున్నామే ఆ ప్రాంతంలో, ఈ రెండు ప్రాంతాల్లో ఉంటుంది, ఈ జ్యోతి అక్కడిదాకా వ్యాపిస్తుంది, ఈ రెండు ప్రాంతాల్లో నేను జ్యోతిర్లింగంగా చివరిదాకా ఉంటాను. ఈ లింగాన్ని నువ్వు గట్టిగా పట్టుకుని పెకలించడానికి ప్రయత్నించినప్పుడు నీ శరీరం అంతా గాయమైపోయింది. ఆ లింగాన్ని గట్టిగా పట్టుకుని వాడు పైకి ఎత్తుతుంటే భుజాలు చీరుకుపోయాయిట, ఎముకలు విరిగాయి, నెత్తురు వచ్చింది. ఈ నెత్తురది తొలగించి నీ గాయాలు మళ్ళీ మారిపోయేలాగా మచ్చ కూడా లేకుండా నేను చికిత్స అందిస్తున్నాను. భయంకరమైన గాయములకు చికిత్స చేసి నీకు వైద్యం చేయటం వల్ల నేను వైద్యనాథేశ్వర లింగం అనే పేరుతో కలియుగాంతం వరకు ఇక్కడ కొలువై ఉంటాను. దీనిని భక్తితో చూసినటువంటి వాడికి పాపాలు పోతాయి. జ్యోతిర్లింగమిదం శ్రేష్టం దర్శనాత్ పూజనాదపి సర్వపాపహరం దివ్యం భక్తివర్ధనముత్తమం. ఈ జ్యోతిర్లింగం నీకు చికిత్స చేసింది, నీ అనారోగ్యం తొలగించింది, నీ గాయాలు తొలగించింది, నీకు ఆరోగ్యం ఇచ్చింది, అందువల్ల వైద్యనాథేశ్వరం అని పిలువబడుతుంది. దీనిని దర్శనం చేసుకున్నా పూజించినా సకల పాపాలు తొలగిపోతాయి, భక్తి భుక్తి పెరుగుతుంది. ఎంతెందుకు తీవ్రమైన రోగాలు భవిష్యత్తులో మానవులకు వస్తాయి. కలియుగంలో కరోనా అనే ఒక దిక్కుమాలిన రోగం వస్తుంది. ఆ రోగం వచ్చిన వాళ్ళు ఈ వైద్యనాథేశ్వర లింగాన్ని భక్తితో తలుచుకున్నా, ఈ కథ శ్రద్ధతో విన్నా లేక దర్శనం చేసుకున్నా వాళ్ళకి మాత్రం కరోనా రోగం రాదు. భీకరమైన అనేకమైన రోగాల నుంచి విముక్తి కలిగించే శక్తి ఈ లింగానికి ఉన్నది. ఈ లింగాన్ని నువ్వు తరచుగా పూజించి ఆరోగ్యవంతుడు కా అనగానే రావణాసురుడు బ్రహ్మానందం పొంది ఇంటికి వెళ్ళి తన తల్లికి విషయం చెప్పగానే, పోన్లేనాయనా ఎలా అయినా నిన్ను ప్రజలు తలుచుకుంటారులే, నువ్వు పాపాత్ముడైనా తలుచుకుంటారు పుణ్యాత్ముడైనా తలుచుకుంటారు అని ఆవిడే వచ్చి అప్పుడప్పుడు పూజించేది. ఈ లింగాన్ని పూజించడం వల్ల అంతకంతకీ వీడికి ఆరోగ్యం పెరిగిపోయి మంచి బలవంతుడైపోయాడు వాడు. పూర్వం కంటే కొత్త బలం వచ్చిందిట, వైద్యనాథుడు ఆయన వల్ల ఈ వీడికి వైద్యం దొరుకుతుంది. తరచుగా వచ్చి ఆ లింగాన్ని కౌగిలించుకుని పూజించినప్పుడల్లా వాడికి కొన్ని కోట్ల ఏనుగులు బలం రావడం మొదలుపెట్టింది. దాంతో దేవతలు హడిలిపోయారు, శివుడి దగ్గరికి వెళ్ళారు. రావణోయం దురాత్మాహి దేవద్రోహి కలహకుధీహి. దేవతలంతా ఒక రోజున శివుడి దగ్గరికి వెళ్ళాలనుకున్నారు. శివుడి దగ్గరికి వెళ్ళే ముందు అదృష్టవశాత్తు నారదుడు వచ్చాడు వాళ్ళ దగ్గరికి. నారదుడి సలహా తీసుకున్న తర్వాత శివుడి దగ్గరికి వెళితే బాగుంటుంది అనుకున్నారు వాళ్ళు. అందుకని నారదుడికి నమస్కరించి, నారద, పరమ దుర్మార్గుడు ఈ రావణుడు అసలే బ్రహ్మవరాల వల్ల శివవరాల వల్ల గర్వించి ఉన్నాడు. అది సరిపోక ఈ మధ్యన వాడు జ్యోతిర్లింగాన్ని కూడా ప్రతిష్ఠించాడు భూలోకంలో. ఆ జ్యోతిర్లింగం లంకకి రాలేదు కాబట్టి కొంత బతికిపోయాం, కానీ వాడు తరచుగా జ్యోతిర్లింగాన్ని భక్తితో పూజిస్తున్నాడు. పూజించినప్పుడల్లా వాడికి ఎక్కడ లేని శక్తి వస్తుంది, వాడి శరీరానికి అది వైద్యం ఇస్తోంది, ఆరోగ్య వైద్యం ఇస్తోంది. వాడు అలా లింగాన్ని పూజించినంతకాలం వాడిని మేము చంపలేము, వాడిని మేము చంపకపోతే వాడు మమ్మల్ని దుంపతెంపి చంపుతున్నాడు. ఈ దుర్మార్గుడి బాధల నుంచి విముక్తి ఎలా కలుగుతుంది? ఆడవాళ్ళకి రక్షణ లేదు, గ్రహాలకి దిక్కు లేదు, నక్షత్రాలకి దిక్కు లేదు, పంచభూతాలకి దిక్కు లేకుండా అయిపోయింది అనగా రావణుడు అన్నాడు, దీనికి ఒక టెక్నిక్ ఉంది, ఈ వైద్యనాథేశ్వర లింగాన్ని వాడు మర్చిపోతేనే వాడు చస్తాడు. వైద్యనాథ లింగాన్ని వాడు మర్చిపోవాలి, దానికి ఒకటే మార్గం, శివ శాపానికి గురవ్వాలి. మీకు టెక్నిక్ చెప్తాను. ఈశ్వరుడు అష్టమి నవమి చతుర్దశి ఈ మూడు తిథులలో అమ్మవారితో కలిసి కైలాస పర్వతం మీద తాండవ నృత్యం చేస్తాడు. తాండవ నృత్యం చేసినప్పుడు ఈ దుర్మార్గుడు కైలాస పర్వతాన్ని కదిలించాడా, పార్వతి శివుణ్ణి దెప్పుతుంది, శివుడు వాణ్ణి శపిస్తాడు. ఆ శాపం వల్ల వాడు వైద్యనాథనే కానీ మర్చిపోతాడు. మర్చిపోయాడా వాడు చచ్చిపోతాడు. మీరు ఏదో రకంగా వాడిని రెచ్చగొట్టి కైలాస పర్వతాన్ని పెకలించేలా చెయ్యండి. అనగా వాళ్ళన్నారు, నారద ఇది మా వల్ల అవుతుందా? అసలు వాడిని చూస్తేనే అడిని పారిపోతున్నాం మేము. అటువంటిది ఆ పాపాత్ముడిని శివ కైలాస పర్వతం ఎత్తమని మేము చెప్పడమా? బాబాబు ఈ సలహా ఇచ్చావు కదా నువ్వు, నువ్వే పని చేయన్నట్టు వాడు. ఓ సామెత ఉంది వెనకటికి, నేను ఎత్తు మీద ఏదో ఉందన్నట్టు వాడు. ఉందా తీసే అన్నట్టు వాడు. ఎవడు చెప్పాడు వాడిని తీయమన్నాడు? నేను ఎత్తు మీద ఏదో ఉంటే నువ్వే తీయ అన్నట్టుగా నారదుడు సలహా ఇచ్చినందుకు. నారద శివానుగ్రహానికి రావణుడు దూరం అయ్యేటట్టుగా నువ్వే చెయ్యమనగానే సర్లే నీకోసం ఆ పని చేస్తాను అని దేవకార్యం చక్కబెట్టడానికి నారదుడు రావణుని దగ్గరికి వెళ్ళాడు. రావణాసురుడికి నారదుడు అంటే మాత్రం భక్తేనండి. అసలు నారదుడిని ఎవరు గౌరవించరు ప్రపంచంలో? నారదుడు ఎక్కడికెళ్ళినా వాడికి బ్రహ్మరథమే. హిరణ్యకశిపుడి దగ్గరికి వెడతాడు, వైకుంఠానికి వెడతాడు, కైలాసానికి వెడతాడు, ఇంకో బ్రహ్మలోకానికి వెడతాడు, దేవలోకానికి వెడతాడు, జీవలోకానికి వస్తాడు. ఎక్కడికెడితే అక్కడ ఎలా ఉండాలో ఆయన దగ్గర చూసి తెచ్చుకోవాలి మనం. దుర్యోధనుడి దగ్గరికి వెడతాడు, శిశుపాలుడి దగ్గరికి వెడతాడు, ఇంకో పశుపాలుడి దగ్గరికి వెడతాడు. రావణుడి దగ్గరికి వెళ్ళగానే రండి తాతగారు అన్నట్ట. రాక్షసోత్తమ నీ వంటి శివభక్తి కలిగిన వాడు ఎక్కడా లేడు, ఇక తపస్సులో నిన్ను మించిన వాడు లేడు. నిన్ను చూడగానే నా మనవడు అని నాకు ఎక్కడైనా ఆనందం వస్తూ ఉంటుంది. పులస్త్య ప్రజాపతి నా తమ్ముడు, వాడి మనవడివి అంటే మా సోదరుడి యొక్క మనవడివి, నా తమ్ముడి మనవడవి కనుక నాకు మనవడివే. ఆహాహా ఏమి నీ శక్తి, ఏమి నీ బలం అనగానే ఎప్పటికి నా జన్మ ధన్యమయ్యింది. నారదుడు అంత తేలిక ఎవరిని మెచ్చుకోడని అందరూ అంటారు. నువ్వు నన్ను మెచ్చుకున్నావంటే తాతయ్య నిజంగా నేను గొప్పవాణ్ణి కదా అన్నట్ట. సందేహమేముంది కానీ అన్నాడు. అయ్యో సందేహం ఏముందంటావు, మళ్ళీ కానీ అంటావు, ఏ కానీ యాగాని ఏమిటి అన్నట్ట. ఆయన మరి చెబుతున్నా విను, నువ్వు మహాతపస్సు చేసి వైద్యనాథేశ్వర జ్యోతిలింగాన్ని కూడా భూలోకంలో ప్రతిష్ఠించావు. నువ్వు తలుచుకుంటే కొండలు పిండవుతాయట, నువ్వు తలుచుకుంటే పంచభూతాలు తలకిందులు అవుతాయట. కానీ ఈ మధ్యన కొంతమంది అంటున్నారు ఎంత గొప్పవాడైనా కైలాస పర్వతం పెకలించలేడు వాడు, శివుణ్ణి మాత్రం పైకి ఎత్తలేడు అంటున్నారు కొంతమంది. నీ బలం శివుడి దగ్గర పనిచేయదట కదా అన్నాడు ఈయన. ఏమండి నా బలం పనిచేయదండి శివుడి దగ్గర అనచగా ఇప్పుడు మూర్ఖుడు, వీడు మూర్ఖుడు కదా. ఏమిటి శివుడి దగ్గర నా బలం పనిచేయదా? శివుడు అంత ఆయన బతుకెంత, నేను తపస్సు చేయబట్టి ఆయనకి పేరు వచ్చింది అన్నాడు ఈయన. అహంకారం అలా తండ్రికి వచ్చిందనమాట. ఎవండి ఎలా పడగొట్టాలో అలా పడగొట్టాలి. ఒక మూర్ఖుడు సర్వనాశనం అవ్వాలంటే వాడు రెచ్చగొట్టానమాట, నువ్వు గొప్పవాడు గొప్పవాడు నువ్వు చేయగలవు ఏదన్నా అంటే వీడు చేయకూడని పనులు చేసి చేతులారా సర్వనాశనమే చస్తాడనమాట. మనం ఎంతమందిని చూడలేదండి. కైలాస పర్వతాన్ని నువ్వు పెకలించలేవు అనగానే వీడు రెచ్చిపోయాడు. అప్పుడు నారదుడు నా మనవడివి నువ్వు అనిపించుకోవాలంటే ఏం చేస్తావో తెలియదు. శివుడు పార్వతితో కైలాసం మీద తాండవం ఆడుతున్నప్పుడు ఆ కొండ మొత్తం పీకి తీసుకొచ్చి పక్కన పెట్టు, అప్పుడు కొండదెత్తిన నా మనుమండు మహానుభావుండు అంటాను. అనగానే నీ పేరు నిలబెడతాను తాతయ్య, ఇప్పుడే బయలుదేరతాను అన్నట్టు. ఇప్పుడు కదా అష్టమి దాకా లోపల ఒరి దుష్ట అష్టమి దాకా ఆగరా నువ్వు తిట్టుకుంటూ పైకి మాత్రం విశిష్ట అష్టమి దాకా ఆగన్నట్ట. నువ్వు చెప్పావు కదా ఆగుతానన్నాడు. సరిగ్గా మాఘమాసం వచ్చింది. మాఘమాసంలో శుక్లపక్షంలో అష్టమీ తిథి వచ్చింది. ఆ రోజు కైలాస పర్వతం మీద మహా నృత్యం చేశాడు శివుడు, తాండవం ఆడాడు. ఎక్కడెక్కడి వాళ్ళు వచ్చేశారు. భూలోకం నుంచి కొందరు మహర్షులు వచ్చారు, స్వర్గం నుంచి కొందరు వచ్చారు, పాతాళవాసులైన నాగులు వచ్చారు. ఒక్కొక్కళ్ళు ఒక్కొక్క విధంగా శివుడికి ఆనందం కలిగించారు. కొందరు మద్దెలలు వాయించారు, కొందరు బోరాలు ఊదారు, కొందరు పాటలు పాడారు, కొందరు శంభో శంభో అని నామస్మరణ చేశారు, కొందరు పంచాక్షరి జపం చేశారు, అప్సరసలు కూడా శివుడితో కలిసి నాట్యం ఆడారు. అప్పుడు పార్వతీ సమేతంగా పరమేశ్వరుడు నృత్యం నృత్యం నాట్యం ఇవన్నీ చేశాడు. నృత్యాల్లో చాలా తేడాలు ఉన్నాయి, అవన్నీ చూపించాడు ఆయన. ఆ సమయంలో శంకరుని అందరూ సంతోషపెడుతూ ఉన్న సమయంలో రావణుడు వచ్చాడు. నారదుడు చెప్పినట్టుగా శివుడు మంచి తాండవం ఆడుతున్నాడు, మమ్మల్ని గాలి కొదిలి వీళ్ళంతా ఆటలు పాటలు పాడుకుంటారా, ఈ కొండని పెకలించి పక్కన పెట్టేద్దాం అనుకున్నట్ట. అనుకుని కిందకి వెళ్ళాడు. కొండ కింద చేతులు 20 చేతులు పెట్టాడు, 10 తలలు ధరించాడు. ఆ కొండను హుమ్మని పైకి ఎత్తడానికి ప్రయత్నించాడు. అంత తేలిగ్గా కదలలేదు, కానీ వాడు మూర్ఖుడు కదా. అందరూ అంతఃపురమే వైద్యనాథేశ్వరులు గారిని కూడా పూజించేయడమే ఎక్కడ లేని బలం వచ్చింది. ఆ బలంతో మొత్తం మీద కొండని పెకలించి పది తలల మీద తెరించాట. దశ శిరస్సుల మీద కైలాస పర్వతాన్ని పెకలించి పెట్టుకున్నాడు. పెట్టుకుని ఇటు ఇటు కదిలాడు. కదలగానే పార్వతి పక్కకు పడిపోయింది. శివుడు కదిలిపోయాడు. ప్రమదగణాలు ఒరిగిపోయారు. పైన నృత్యాలు జరుగుతున్నవన్నీ భంగం అయిపోయాయి. ఇలా కదిలిపోతూ ఉంటే అప్పుడు పార్వతీదేవి పకపక నవ్వింది. ఏమి పార్వతీ నవ్వుతున్నావు, అసలే నృత్యం ఆగిపోయింది అని బాధపడుతుంటే అన్నాడు పరమేశ్వరుడు ఏమీ తెలియనట్టుగా. అప్పుడు పార్వతి ఏమందు వినండి, సచ్చిష్యస్య ఫలం జాతం సమ్యక్ జాతం తు శిష్యత శాంతాత్మనే సువీరాయ దత్తం యదతులం బలం. మంచి శిష్యుడి సంపాదించావుగా, గొప్ప శిష్యుడు ఉన్నప్పుడు ఇలాంటి ఫలితాలు వస్తాయి. నీ శిష్యుడు బాగా చేశాడులే, మహాశాంత స్వభావంతో ఎవడడిగితే వాడికి లేదనకుండా వరాలు ఇచ్చేస్తావు. ఒకడికేమో నెత్తిమీద చెయ్యడితే బూడిదైపోయి వరం ఇస్తావు, ఇంకో గాడిదకి ఇంకో వరం ఇస్తావు, ఇంకోటికి ఇంకో వరం ఇస్తావు. ఇప్పుడు వీడికి వైద్యనాథేశ్వర లింగం ఇచ్చావు, ఇంకేదైనా భవిష్యత్తులో ఆత్మలింగం అడిగితే అది కూడా ఇచ్చేయి, పర్వాలేదు మనం కూడా వెళ్ళిపోదాం వాడింటికి. ఇలాంటి శాంత స్వభావం కలిగి అడ్డమైన వాడికి వరాలు ఇస్తూ ఉంటే ఏమవుతుంది అని గట్టిగా అందండి. శాంత స్వభావం నీకు ఎక్కువైపోయింది, భక్తులు అడిగితే వెనక ముందు చూడకుండా వరాలు ఇచ్చేస్తూ ఉంటావు, అదే నీ కొంప ముంచుతున్నది. తగిన శాస్తి తగ్గిందా, ఇప్పుడు వాడి కొండ పీకి తీసుకెళ్ళి లంకలో పారేస్తాడు, సముద్రంలో పారేస్తాడు. ఇద్దరం సముద్రంలో బుడుంగు బుడుంగుని ములుగుతూ నాయన మమ్మల్ని మళ్ళీ బయటికి తీరా అని వాడిని ప్రార్థిద్దాం, రేపటి నుంచి ఈశ్వరుడి కంటే లంకేశ్వరుడు గొప్ప అంటారు అనగానే ఆ వెటకారానికి ఆయనకి ఎక్కడైన కోపం వచ్చేసింది. వెంటనే మహాదేవుడు, రేరే రావణ దుర్భక్త మా గర్వం వహ దుర్మతే శీఘ్రం చతవ హస్తానాం దర్పఘ్నశ్చ భవేదిహ. ఓరి రావణ దుష్టుడా, మూర్ఖుడా, పాపి, పార్వతీ సమేతంగా పరమేశ్వరుడు తాండవ నృత్యం చేస్తూ ఉంటే, అందులో అష్టమి నాడు విశిష్ట నృత్యం చేస్తూ ఉంటే దాన్ని భంగం చేస్తావా? నీ చేతులు నరికి నిన్ను చంపేవాడు ఒకడు పుడతాడు. మానవ జాతిలో శ్రీమన్నారాయణుడు రాముడు అనే పేరుతో పుట్టి నీ చేతులు నీ తలలు నరికి పారేస్తాడు, నీ తలలు గద్దలు ఎత్తుకుపోతాయి. ఇదిగో ఈ క్షణం నుంచి నువ్వు వైద్యనాథేశ్వరలింగం అనేది ఉందని మర్చిపోతావు. ఇక నీకు వైద్యనాథేశ్వరలింగం గుర్తుకు రాదు. దాని పక్క నుంచి వెళ్ళినా దండం పెట్టవు. ఆ పాపం వల్ల నీకు శక్తి రాదు. శక్తిహీనుడైన నువ్వు ఆదిశక్తితో సమానురాలైన సీతామాతను అపహరిస్తావు. అపహరించిన కొద్ది కాలానికి సర్వనాశనం అయిపోతాం మూర్ఖుడా. ఈ ప్రపంచంలో కైలాస పర్వతం, ఏడు కొండలు, ఇటువంటి వాటి తోలికి వచ్చిన వాళ్ళందరికీ కుక్క చావు తప్పదని చెప్పించాడు. అందుకే ఎప్పుడు ఏడు కొండలు లేవు, రెండు కొండలు ఉన్నాయి, ఒక్క కొండ ఉంది అన్నవాడు ఎవడన్నా సరే వాడు ఎముకలు దొరకని చేస్తాం. అటువంటి వాటి తోలికి వెళ్ళకూడదట. ఏ భగవంతుడు మాట్లాడండి, ఆయన సర్వాంతర్యం, ఎంతైనా క్షమిస్తాడు. కానీ ఒక స్థాయి దాటి మన ఇష్టమైన రెచ్చిపోయి దేవతల ఆలయాలకు అపచారం చేసేస్తే, కొండలు కొండలు పిండి చేసేస్తే, ఎత్తిపారేస్తే ఏమవుతుంది? ఇదంతా రావణుడు వినలేదు. ఇంతలో నారదుడు వచ్చాడు. ఏం నారద, ప్రొఫెసర్ తాతారావు, తాతయ్య బాగుందా, నా బలం అంటే నాకు నచ్చావురా, ఇలాగే చెయ్యి, అప్పుడప్పుడు శివుడికి కాస్త శృంగభంగం చేస్తూ ఉండు అని లోపల నీకు శృంగభంగం అయ్యింది. ఈ శాపం గురించి చెప్పలేదు, చెబితే వెళ్ళి వీడు శివుడి కాళ్ళ మీద వీడు వరాలు అడుగుతాడు. అందుకని నేను చెప్పకుండా భలే పని చేసావు, అయ్యింది ఏదో అయింది. ఈ కొండ ఎక్కడే పారే, ఒకసారి కొండ ఎత్తాక నువ్వు వీరుడు అని అర్థమైంది కదా, ఇంక ఈ కొండ ఎక్కడికి తీసుకెడతావనక నువ్వు చెప్పావు కనుక ఈ కొండ ఎక్కడే పారేస్తున్నాను డామ్మని పారేసి దర్జాగా ఇంటికి వెళ్ళిపోయాడు. అసలు వాడికి ఏమీ తెలియదు. ఈ మూర్ఖుడికి శాపం పెట్టినట్టు కానీ, తనని చంపేవాడు ఒకడు పుడతాడని అన్నట్టు కానీ, వైద్యనాథేశ్వరలింగం నువ్వు మర్చిపోతావని శివుడు అన్నట్టు కానీ తెలియక ఆనందంగా ఇంటికి పోయాడు. ఇంకా తన బలానికి విర్రవీగాడు. ఆ రోజు నుంచి వాడి కర్మ గాలిపోయింది. శివాజ్ఞయాచ ప్రాప్తేన, శివుడి యొక్క ఆజ్ఞ వల్ల అసలు జ్యోతిర్లింగాన్ని మర్చిపోయాడు. అసలు వైద్యనాథలింగం అనేది ఒకటి ఉందనే విషయం మర్చిపోయాడు. దాన్ని జోలికెళ్ళలేదు, దండం పెట్టలేదు. ఇది జరిగిన సరిగ్గా 14 సంవత్సరాలకి వాడి శిరస్సు, వాడి శరీరమే విడిచిపెట్టేశాడు. ఇది పరమ పవిత్రమైన వైద్యనాథేశ్వర మహాత్మ్యం. రావణుని ధర్మమానని భూలోకానికి వచ్చింది. ఆ లింగాన్ని చేజేతులారా దూరం చేసుకుని మూర్ఖుడు భస్మీపటలం అయిపోయాడు. పుణ్యాత్ములు వైద్యనాథేశ్వర లింగం ఆయువుని పెంచుతుందని, ఆరోగ్యం ఇస్తుందని గ్రహించి వీలున్నప్పుడు వెళ్ళి దర్శనం చేసుకుంటూ ఉంటారు. నాయన, నారద, ఈ జ్యోతిర్లింగాలన్నీ నీ మీద ఉన్న భక్తితో చెబుతాను. ఇదంతా బ్రహ్మ నారదుడికి చెబుతున్నాడు అనే విషయం మర్చిపోకూడదు. సౌరకాదులకు సూత్రుడు చెబుతున్నాడు, వేదవ్యాస మహర్షి రాశాడు, నేను మీకు చెబుతున్నాను. అందులో అంటాడు బ్రహ్మదేవుడు నారదునితో, పరమ పవిత్రమైనది వైద్యనాథేశ్వరలింగం. ఏ లింగానికి ఆ లింగానికి ఒక గొప్పతనం ఉన్నది. అందులో వైద్యనాథేశ్వరలింగం భవరోగాలకు కూడా మందు. మనం పుట్టాక చేసే ఎన్నో పాపాలు ఉన్నాయే, ఈ పాపాలన్నీ రోగాలే. మనకి తెలియకుండా వచ్చే పాపిష్ట ఆలోచనలన్నీ పాపాలే. మనం తల్లిదండ్రులకు చేసే అపచారాలు అవి పెద్ద రోగాలే. దేవతలకు చేసే అపచారాలు రోగాలే. ఈ విధంగా భవరోగాలకి, శారీరక రోగాలకి, శారీరక మానసిక రోగాలకి, ఆదివ్యాధులకి, వీటన్నిటికీ ఔషధం వైద్యనాథేశ్వర లింగం. ఆ లింగాన్ని భక్తి శ్రద్ధలతో తలుచుకున్న, లింగావిష్కరణ ఘట్టాన్ని విన్నా, రావణునికి శివుడు శాపవిచ్చిన ఘట్టాన్ని భక్తి శ్రద్ధలతో చెప్పినా విన్నా, మానవుల పాపాలు ఆ క్షణమే భస్మమైపోతాయి అంటున్నాడు. తొలగిపోతాయని కూడా అలా, మాహాత్మ్యం శృణ్వతాం పాపం ఋణాం భవతి భస్మసాత్. ఇది విన్న వెంటనే మానవులు అప్పటి వరకు చేసిన పాపాలన్నీ భస్మం అయిపోయాయి, ఇప్పటిదాకా మీరు చేసిన పాపాలన్నీ బూడిదైపోయాయి, కొత్త పాపాలు వీడి బయటకు వెళ్ళాక చేసుకోవచ్చు. సాధ్యమైనంత వరకు మళ్ళీ పాపం చేయకుండా ఉంటే ఈ ఫలితం వల్ల ఇహం పరం రెండూ లభిస్తాయి. ఇది పరమ పవిత్రమైన వైద్యనాథ జ్యోతిర్లింగేశ్వర మహాత్మ్యం ఆవిర్భావం.